రుద్రాక్ష ధారణ చేస్తే వాడు రుద్రుడే. నా సంశయ, ఒక్కసారి శివశివ అంటూ లేదా ఒక శివగురువుని ఆశ్రయించి ఒక మంచి సద్గురువుని ఆశ్రయించి మెడలో వేసుకుంటే ఆ రోజు నుంచి ఆ రుద్రాక్ష మన శరీరములో ఒక అవయవము అన్నాడు. చెయ్యి మన శరీరంలో ఒక అవయవం, వేళ్ళు మన శరీరంలో ఒక అవయవం, కాలు మన శరీరంలో ఒక భాగం. రాత్రి పడుకునేటప్పుడు అడ్డం వచ్చిందని ఈ కాలు తీసి పక్కన పెడుతున్నావా? ఆలోచించండి ఒకసారి. అంటే ఏ డొక్కు కాలు పెట్టుకుంటే అది వేరే విషయం, కర్ర కాలు పెట్టుకుంటే తీసేస్తుంది వేరే విషయం. కానీ ఈ కాళ్ళు తీసి పక్కన పెట్టగలవా? ఈ చెయ్యి తీసి పక్కన పెడతావా? రాత్రిపూట ఈ ముక్కు తీసి పక్కన పెడుతున్నావా? తలకాయ తీసి పక్కన పెడుతున్నావా? దెయ్యాల్లాగా పెట్టమే. అలాగే ఆ రోజు నుంచి రుద్రాక్ష ఒకసారి వేసుకుంటే అది నీ శరీరములో ఒక అంగం, ఒక భాగం. ఈ అవయవాన్ని రాత్రిపూట అందుకే తీయకూడదు. నువ్వు ఎలా ఉన్నా అది నీ శరీరంలో ఒక భాగం. అలాగే ఈ లింగధారణ కూడా ఇది సర్వకాల సర్వస్థల్లో ఉంచేసుకోవాలి. ఎందుకంటే ఏ సమయములో నీ శరీరము నుంచి నీ ప్రాణం బయటకు వెడుతుందో ఆ వెళ్ళినప్పుడు ఇది ఉంటే యమకింకర దర్శనం అవ్వదు. అసలు యముడు మన ఏం చేస్తాడండి చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే? చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయించాను, ఈ యముడు నన్నేం చేస్తాడన్నాడు ఆయన అంత ధైర్యంగా. మనం గట్టిగా ఆయన్ని పట్టుకుంటే యముడికి మనం భయపడక్కర్లా. నేను పాపం చేశానా, పక్కవాడికి ద్రోహం చేశానా, ఈ భయం నీకు అక్కర్లా. నిజంగా చిత్తశుద్ధితో వాడిని పట్టుకుంటే, విత్తశుద్ధితో కాదు చిత్తశుద్ధితో పట్టుకో. అందువల్ల సర్వకాల సర్వావస్థల్లో ఉంచుకోవచ్చు. ఆడవాళ్ళు విభూతి పెట్టుకోకూడదని కొంతమంది, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు అందరూ విభూతి ధరించాల్సిందే, అందరూ రుద్రాక్షలు వేసుకోవచ్చు, అందరూ శివలింగాన్ని ముట్టుకుని ఇంట్లో పెట్టి కూడా పూజించవచ్చు. ఏదో ధ్వజస్తంభం ఉన్న కొన్ని ఆలయాల్లో ప్రవేశార్హత లేని ఆలయాలను పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ జ్యోతిర్లింగం ముట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు శుభ్రంగా సందేహం లేకుండా. అలాగే మీ ఇంట్లో మీరు శివలింగాన్ని కొని పెట్టుకెళ్ళి పూజించవచ్చు. దాన్ని నందీశ్వరుడు చెప్పిన శ్లోకం ఇప్పుడు మీకు చెబుతున్నా వినండి. ధర్మ సందేహాల్లో ఈ శ్లోకాన్ని నేను చాలాసార్లు ప్రామాణికంగా ఇచ్చాను. కిం బహూక్తే నమునయః స్త్రీణామపి తథాన్యతః. కిం బహూక్తే నమునయః స్త్రీణామపి తథా అన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ. ఓ ఋషులారా, కిం బహూక్తేన అన్నాడు. ఎందుకు ఇన్ని మాటలు? స్త్రీణాం అపి, ఆడువారికి కూడా, అపి అనే శబ్దం కూడా అని వేశాడు అక్కడ, ఆడవాళ్ళకి కూడా. ఒక్క ఆడవాళ్ళకి అంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? అధికారోస్తి సర్వేషాం, సర్వేషాం అంటే అందరికీ. నేను శివుణ్ణి భక్తితో పూజిస్తానని నమ్మే ప్రతి జీవి, వాడు స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడైనా కులంతో మతంతో వర్ణంతో జాతితో భేదం లేకుండా ప్రతి ప్రాణి శివలింగార్చన చెయ్యడానికి అర్హుడే. అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే అన్నాడు. అందరికీ శివలింగార్చన చేయడానికి అధికారం ఉంది. కాబట్టి ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టి నిత్యం భక్తితో ఇన్ని నీళ్లు పొయ్యండి, ఇంత పత్రి వెయ్యండి, పెద్ద ఖర్చు కాదు. ఒక్కసారి రెండు చేతులు జోడించి నమస్కరించండి, అది ఖర్చు కాదు. రుద్రాక్ష ధారణ, విభూతి ధారణ, శివలింగాన్ని పెట్టుకుని నమస్కరించటం, ఆ శివుడికి నివేదన చేసి ఆ ఉచ్చిష్టం మనం తింటే మనం అప్పుడు ఉచ్చిష్టులమవుతాం, ఉత్తశిష్టుడు అనమాట, గొప్ప వ్యక్తి అవుతాడు వాడు. ఇవి చెయ్యకుండా ఆహారం తింటే అప్పుడు శవభక్షకాహ సర్వే భవంతి చా అన్నాడు. అప్పుడు మనం శివుడికి మనం వండింది పెట్టకుండా తింటే శవాలను తిన్న పాపం వస్తుంది. ఎవడో చచ్చిపడిపోయాడు, వాడి శవాన్ని పిక్కు తింటారా ఎవరైనా? అలా పిక్కు తినే మహానుభావుల్ని పక్కన పెట్టండి. మనం చూస్తూ చూస్తూ తినలేమని నా నమ్మకం, మీరు అసలు తినలేరేమో అనుకుంటున్నాను అమాయకుండి కనుక నమ్మి. మనం ఇంటిలో వండిన పదార్థం ఆ పరమాత్ముడికి చూపించకుండా తింటే శవభక్షణ చేసిన మహాపాపం. నమస్కరించి నైవేద్యం పెడితే అది శివభక్షణ, పవిత్రమైన మంగళప్రదమైన అమృత ఉపమానమైన ఆహారం అవుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, రుద్రాక్ష యొక్క మహామహిమని. పరమేశ్వరుడికి అప్పుడప్పుడు రుద్రాక్షలతో అభిషేకం చేసి కొన్ని కొన్ని దివ్యక్షేత్రాలు ఇలాంటి క్షేత్రాల్లో ఇస్తూ ఉంటారు, తప్పక దాన్ని కొనుక్కోండి. అదృష్టవశాత్తు దొరికితే స్వీకరించండి, కళ్ళకు అద్దుకోండి, మెళ్ళలో వేసుకోండి. దాని వల్ల వచ్చే లాభం ఏమిటో చెబుతాను. దేవీ భాగవతంలో ఏకాదశ ద్వాదశ స్కంధాలలో పూర్తిగా రుద్రమహిమే చెప్పారు. అందులో రుద్రుడు, విభూతి రుద్రాక్ష. ఒకప్పటి మాట, ఏకావళి అని ఒక ఆవిడ ఉండేది, ఒక మంచి వేద పండితుడి భార్య. ఆ వేద పండితుడు ముసలాడు, ఈవిడ నవయౌవనంలో ఉండేది. ఈ ముసలాయన దగ్గరికి చాలామంది పిల్లలు వేద నేర్చుకోవడానికి, సంస్కృతం నేర్చుకోవడానికి వచ్చేవారు. ఈయనకి 60 ఏళ్ళు, ఈ అమ్మాయికేమో 25 ఏళ్ళు. దిక్మాల కూడా ఏంటంటే, వార్ధక్యంలో పడుచుపెళ్ళంతా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని అన్నిటికంటే ఏమని చెప్పారు అంటే, వృద్ధస్య తరుణీ విషం అని. ముసలివాడికి నవయౌవనంలో ఉన్న భార్య విషంలాగా భయంకరమైంది. వీడికి అనుమానం రోజు ఎవరు వస్తున్నారో ఏమిటోనని. ఆవిడ కూడా ఈ ముసలి మొగుడు చూస్తూ కొంచెం అసహించుకుంటుంది. లౌకిక ప్రపంచంలో అందరి గురించి కాదు అది. ఈయన చాలా ఉత్తముడు, భార్యను చాలా నమ్మేవాడు. ఈవిడు కొంచెం వెకిలి మనిషి. ఆ గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు చేరారు వేదాలు అవి నేర్చుకోవడానికి. అందులో ఏకవీరుడని ఒకటి చేరాడు. వాడు చిన్నప్పటి నుంచి అవడానికి మంచి వంశంలో పుట్టాడు. ఉపనయనం అయిన దగ్గర నుంచి వాడికి అలవాట్లు వచ్చాయి. ఎలా వస్తాయో తెలియదండి. కొంతమందికి మంచి గోత్రాలలో మంచి వంశంలో కూడా పుడతారు, ఇంట్లో వాళ్ళందరూ పవిత్రంగా ఉంటారు. వీడికి చుట్ట, బీడి, సిగరెట్టు తాగడం ఇవి వస్తాయి. ఇది పూర్వజన్మ యోగం అన్నమాట. మహాపాపం వల్ల ఈ వంశాల్లో పుట్టిన వాళ్ళకు కూడా వస్తాయట. అంత పూర్వం ఆ ఇంట్లో వాళ్ళు నిప్పు కూడా కడిగి ఇంట్లోకి తెచ్చుకునేవారు. వీళ్ళకి మాత్రం దరిద్ర లక్షణాలు. వేదం చదువుకునేవాడు ఇంట్లో వాడేమో వెళ్ళి అది మానేసి లేనిపోని ఉద్యోగాలు చేస్తాడు. వేదం చదివేవాడు కొడుకు జోదమాడతాడు. రోజు హరహరా మహాదేవ అనే జపం చేసేవాడు కొడుకు ఒక్కొక్కసారి కర్మయోగం తాగుబోతవుతాడు. ఇవి యోగాలు. మంచి వేద పండితుల కొడుకు అయిన ఏకవీరుడు అనేవాడికి చిన్నప్పటి నుంచి 8వ ఏట నుంచి రకరకాల వ్యసనాలు అలవాటు పడ్డాయి. తాగుడు కూడా అలవాటు పడింది. వీడు బాగుపడతాడేమో, ఊళ్ళో ఉన్న పెద్ద ముసలాయన గురువు గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర చేరుద్దాం, ఆయన సహనంతో వీడికి పాఠం చెబుతాడు అని తల్లిదండ్రులు అక్కడ చేర్చారు. వీడు గురువు గారి దగ్గర చదువుకోవడానికి దిగాడు. ఆయన దగ్గర చదువుకోవడం పోయింది. అప్పటికి వీడి వయసు ఇంత చేసి ఒక 16 ఏళ్ళు వచ్చాయన్నమాట. ఆ వయస్సు నుంచి గురువుగారి పాఠశాలకి వచ్చిన మొదటి రోజే గురువుగారి పత్ని మీద దృష్టి పడింది వీడికి. తక్కిన పిల్లల మీద లేదు, వాళ్ళతో కలిసి వేదం చదువుకునేవాడు కాదు. వాళ్ళంతా చక్కగా మహన్యాసం పోయి చదువుతూ ఉంటే, నమక జమకాలు చదువుతూ ఉంటే ఈయన గురువుగారి పత్ని దగ్గరకు వచ్చి, మీకు ఏమైనా సాయం కావాలా అండి అనేవాడు. చెప్పాగా ఆవిడ కూడా అలాంటిదే, దొందు దొందే దొందప్ప, అందుకని అందరినీ ఇవరే మీరెళ్ళు చదువుకోండి రాని. వీడిని మాత్రం కూడా తిప్పుకునేది. మెల్లిగా ఈ ఇద్దరు లంపటలో పడిపోయారు, లౌల్యంలో పడిపోయారు. ఈ గురువుగారేమో పాపం పిల్లలకి పాఠం చెప్పడానికి, వల్లి వేయించడానికి, స్నానాలకి, జపాలకి పోయినప్పుడల్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరిగేవారు. అన్నిటికంటే గురుద్రోహం నకారయేత్ అన్నారు. గురువుగారు చెప్పిన పని చేస్తేనే అది గురుద్రోహం కాదు, ఆ గురువుగారికే ద్రోహం చేసిన వాడు వీడు. అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయేత్. అన్నద్రోహం చెయ్యకు, అన్నం తిట్టకూడదు, అన్నం పెట్టిన వాడికి ఎప్పుడూ కూడా నువ్వు అపకారం చేయకు, పొరపాటు కూడా. నీకు ఏ రకంగా అయినా ఇంత భుక్తి కల్పించాడు అనుకోండి ఎవడన్నా, ఆ భుక్తి కలిగించిన వాడిని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. అన్నం పరబ్రహ్మస్వరూపం కనుక. అందుకే మాట వరసకింత ప్రసాదం పెట్టిన వాడిని కూడా 10 సార్లు గుర్తుకు తెచ్చుకోవాలట. మనం శుభ్రంగా అన్నం తిని బయటకు వచ్చాక, ఆ పెట్టాళ్లే బోడి సాంబారు మెతుకు అన్నం బయటకు వచ్చి. ఇలాంటి పాపాత్ములకి ఇక ప్రాయశ్చిత్తం లేదు. భయపడకండి. ఇంత పూర్వం మేము చేసామండి కర్మగాలు, మీ పురాణం విని ఇప్పుడు మాకు లేనిపోని భయం కలిగించారంటే, ఇప్పుడు పురాణం విన్నారు కాబట్టి ఆ పాపం పోయింది, కొత్త పాపం రేపటి నుంచి మళ్ళీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పురాణ శ్రవణం వల్ల లాభం ఏమిటంటే, ఆనాటి వరకు చేసిన పాపాలు తప్పకపోతాయి, కొత్త పాపాలు మళ్ళీ చేసుకుంటే తప్ప. ఆ మాట కూడా స్కాంద పురాణంలో మానసోత్తరఖండంలో చెప్పారు. తెలుసో తెలియకో మానవులు నిరంతరం చేసిన మహాపాపములు పురాణ శ్రవణం వల్ల పోతాయి. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగంలో మానవులు తరించడానికి చాలా కష్టాలు పడవలసి వచ్చేది. వేల సంవత్సరాలు తపస్సులు యజ్ఞాలు చెయ్యవలసి వచ్చేది. కానీ కలియుగంలో మాత్రం ధర్మస్తు కేవలం, ఒకే ఒక ధర్మం ఉన్నది. అదేమిటి? మీ ఇష్టం ఒక గంటో, గంటన్నరో, పావు గంటో పురాణం వినండి. శ్రద్ధగా భగవంతుని కథలు పురాణ రూపంలో పెద్దలు ఎవరైనా చెబుతూ ఉంటే వింటే మీ సకల దోషాలు పోతాయి, అన్ని శుభాలు కలుగుతాయి. పురాణ శ్రవణముల కంటే నృణాం నరులకు అపరహ ధర్మ నవిద్యతే, మరొక ధర్మం లేదు. ఎంత సులభం అది, కష్టపడి చదవక్కర్లా, వినటం చాలు. నా ఆ కష్టం ఏదో నేను పడతాను. నానా యాతనబడి పురాణాలు గ్రంథాలన్నీ తిరిగేసి ఓ ఏళ్ళు ఏళ్ల తరబడి కృషి చేస్తే అందులో ఉన్నదాన్ని సారాంశంగా అందిస్తూ ఉంటే ఒక గంట వినండి, శ్రద్ధగా కూర్చుని క్యాసెట్ల రూపంలో వినండి, ఆ దెబ్బతో సకల దోషాలు పోతాయి అన్నాడు. అందువల్ల వీలున్నంత వరకు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం పురాణ శ్రవణం అధిక భాగం అన్నమాట. కాబట్టి మనం బెంగెట్టుకోవద్దు. ఏది ఏమైనప్పటికీ కూడా అన్నం పెట్టిన వాడిని తిట్టకూడదు, అన్నద్రోహం మొదటిది. రెండవది బ్రహ్మద్వేషం, ఇది ఇంకా పాపం, మనకి జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు గనక. ఇక మూడవది గురుద్రోహం నకారయేత్, ఎట్టి పరిస్థితులలో జ్ఞానం ఇచ్చేవాడు గురువు? అసలు గురు వాక్యంతు కర్తవ్యం అన్నాడు, గురువుగారు చెబితే చెయ్యటమే. వాడు ఏం చెబితే అది శిలాశాసనం, మా గురువు కంటే మాకు మరొక దైవం లేడు అని చెప్పింది చెప్పినట్టు చెయ్యడం చాలు అని బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఉంది, మీకు చాలాసార్లు చూపించాను అది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి గురువుగారి భార్య తల్లితో సమానం, ఆవిడని పొందాడు వీడు. గురుతల్పగత పాపము అంటారన్నమాట, మహాపాపాల్లో అదొకటి, మహాపాతకాల్లో. పాప ఆ గురువుగారు పిచ్చాడు ముసలాడు, ఆయనకేం తెలియదు. ఇది తల్లిదండ్రులకి తెలిసింది. ఒరే యాకవేరా, గురువుగారంటే ఎంత మహానుభావుడురా, అటువంటి వాడి భార్యతో సాంగత్యం మహాపాపం, నువ్వు చేసిన పాపం మాకు తెలిసింది, ఆ ముసలాయన పట్టించుకోవట్లేదు కానీ ఆయనకి కన్ను కనపడదు, చెవులు వినపట్టంలా, అందువల్ల ఆయనకేం తెలియటంలా, పక్కన ప్రళయం వచ్చినా అయినంత మాత్రం చేత నీ తప్పు తప్పు కాదనుకుంటున్నావా, మా వంశానికి చెడ్డ తెచ్చిపెట్టకు, నువ్వు ముప్పు తెచ్చుకోకు, ఆ పాపం విడిచిపెట్టు, ప్రాయశ్చిత్తం చేసుకో అన్నారు. దాంతో వీడికి మండిపోయింది, రోజు తప్పు తప్పు అంటున్నారు తల్లిదండ్రులని. ఒక రోజున రోకలి బండ పట్టుకొచ్చి తల్లిదండ్రులు నిద్రపోతున్న వాళ్ళ నెత్తి మీద కూడా చంపేశాడు. ఓ పక్కన గురుపత్నీ సంగమం, మరో పక్కన మాతృహత్య పితృహత్య, వీళ్ళని రహస్యంగా ఇంట్లో పాతి పెట్టేశాడు. ఆ రోజుల్లో ఎంక్వైరీలు లేవు, ఏమీ లేవులండి. ఆ తర్వాత గురుపత్ని దగ్గరకు వచ్చి, ఏకావళి మా తల్లిదండ్రుల పీడ వదిలిపోయింది, ఇక హాయిగా తిరగచ్చన్నాడు. ఆవిడంది, మీ తల్లిదండ్రులు తెచ్చిన మా ముసలాయన ఇంట్లో ఉంటాడు రాత్రిపూట, ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది, వీడు కూడా ఓ పెట్టు పెట్టేయండి. ఇద్దరిని చంపిన వాడికి మూడోదో లెక్క ముచ్చటగా అదే రోకలి పంట పట్టుకొచ్చి నిద్రపోతున్న గురువుగారి నెత్తి మీద ఒడగొట్టాడు. కపాల మోక్షం అంటే ఇదన్నమాట చివరి పాలు. ఆయన కపాలం కూడా పగిలిపోయింది, ఆయన్ని పాతి పెట్టేశాడు. ఇంకా నిశ్చింత. దాంతో ఊళ్ళో ఒక అనుమానం వచ్చింది, వీడి తల్లిదండ్రులు కనపడటంలా, గురువుగారు కనపడటం లేదు, వీడు ఏమన్నా చేశాడేమో కనుక్కుందాం అన్నారు. ఇది కర్ణాకర్ణిగా వీడికి తెలిసింది. ఓ ఏకావళి, మనం హత్యలు చేసిన విషయం బయటపడితే ప్రమాదం, రాజుగారికి తెలిస్తే మనకు ఉరిశిక్షేస్తాడు, ఎందుకు వచ్చింది, రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్న నగలన్నీ మూట కట్టేసుకుని ఎక్కడికైనా పోదాం అని వెంటనే ఆవిడ నగలు, తన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల నగలు అన్ని మూట కట్టుకుని ఈవిడిని వెంట పెట్టుకుని అర్ధరాత్రి వేళ ఆ నగరం విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో ఒక గుడిసి వేసి అక్కడ మకాం పెట్టాడు. ఇక స్వేచ్ఛ కదా, హాయిగా కళ్ళు దాగి ఆపై జోదం ఆడుకుంటూ అక్కడ ఈ డబ్బంతా ఖర్చు పెట్టుకుని తినేశాడు. ఎంతకాలం డబ్బు ఉంటుంది, ఈ డబ్బు ఖర్చు అయిపోయింది, ఇప్పుడు డబ్బు కావాలి, ఈ డబ్బు కోసం దోపిడీ మొదలెట్టాడు. ఆ దారి గుండా వెడుతున్న వాడు ఎవడు పెడితే వాడి బుర్ర మీద రామకీర్తన పాడించేయడం, బాధేయడం, చంపేయడం, డబ్బు దోచేయటం. డబ్బు దొరకనప్పుడు గోమాంస భక్షణ కూడా చేసేట చివరికి వాడు పరాకష్ట పాపాలకి. కళ్ళు తాగాడు, గురుపత్నిని పొందాడు, గురువుని చంపాడు, తల్లిదండ్రులు చంపాడు, ఎంతోమంది మహానుభావులు అందులో సువర్ణ ఘంటా కంకణాలు వేసుకున్న వేద పండితులు అటు ఎడుతుంటే వాళ్ళని కూడా చంపాడు, బ్రహ్మహత్య చేశాడు. మీరంతా వేద పండితులు, ఆ రోజుల్లో అక్కడ లేరు కాబట్టి బతికిపోయారు. నా పురాణం వినడానికి ఉంటే వీళ్ళని వేసేసేవాడు, ఏం ఉంటేది పట్టుకుపడవేక. ఇలా పాపాలు చేసి కొంతకాలానికి ఏకావళి చచ్చిపోయింది రోగాలతో. ఆ కొద్ది రోజులకే బెంగ పెట్టుకుని వీడు అయ్యో అని ఏడ్చేట. ఎంత ఏడ్చాడో తెలుసా, వాడు అంత పూర్వం పెళ్ళాం పోయితే ఏడవల, ఈ గురువుగారు పోతే ఏడవల, తల్లిదండ్రులు పోతే పోవాలా, ఈ గురుపత్ని పోతే ఏడ్చాడు. ఎందుకంటే ఆవిడ అంత ప్రేమగా చూసింది, ఆవిడతో సాంగత్యంలో అనుభవించాడు. ఆవిడ పోయాక ఏం చెయ్యాలి, ఆ అడవిలో ఓ చండాల స్త్రీ కనపడింది, ఓ బోయది, ఏమే నువ్వు నాకు సేవ చెయ్యి అన్నాడు. అది రోజు కళ్ళు కాల్చిన మాంసం ముక్కలు పట్టుకొచ్చేది. దాంతో కొంతకాలం తిరిగాడు, ఏమి అతిశయోక్తి లేదు, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను నేను మీరు. కొంతకాలానికి వీళ్ళున్న గుడిసె కాలిపోయింది, ఆ గుడిసెలో ఆ బోయ స్త్రీ కూడా చచ్చిపోయింది పాపం. దానికి ఐదుగురు కొడుకులు ఉండేవారట, వాళ్ళు చచ్చిపోయారట. ఆ రోజు మాత్రం వాడు గుండెలు బతుకు ఏడ్చేసాడు. ఇక మామూలు ఏడుపు కాదనమాట, ఇక నేను బతకలేను బాబోయ్ అన్నాడు. ఆ ఏడుపుని తెనాలి రామకృష్ణుడు రాశాడండి పాండురంగ మహాత్మ్యంలో. అసలు ఎంత ఏడుస్తారా అనిపిస్తుంది పాపాత్ములు కూడా. ఎల్లరు ఎల్లతో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగా నీవో పల్లవ పాణి ఏ పరమ పావన వంశమునిచ్చి కొంటి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువంబదిగాక నేడు విద్యుల్లతికాధికాభినయ ధుర్వకమౌట ఎరుంగ నక్కట. ఈ కడజాతి నాతికి మహిదేవుడు చిక్కెనల్చు నన్రాకకు పోకకు జనపరం పరక్యం పగు చూడ్కి చూచి అంబూ కృతమాచరించుటకు బుద్ధిదలంక కళంకముక్త చంద్రాకృతి మిల్చుని ముఖమునందమృత స్థితి మించియుండుట. ఓ సుందరి, అంతా డబ్బిచ్చి ఆడవాళ్ళని కొనుక్కుంటారు, భోగం వాళ్ళని కొనుక్కోవాలంటే డబ్బు ఇవ్వాలి కనుక. కానీ నేను నా పరమ పవిత్రమైన వంశాన్ని తగలబెట్టి వేదం యజ్ఞోపవేతం సంధ్యావందనం అన్నీ విడిచిపెట్టి నిన్ను కొనుక్కున్నాను, నీతో పాటు తాగాను తందనాలాడాను, ఎందుకో తెలుసా, నీ నల్లని రూపు నిక్కమని నవ్వి అన్నాడు. నల్లగా ఉండేది గౌడిగేదిలే కావిడ, అలా నల్లగా ఉన్న నువ్వు నా శాశ్వతంగా నాకు కూడా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా నా శాశ్వతంగా ఉండకుండా నా గురుపత్రితో పాటు వెళ్ళిపోతావా, అయ్యో విద్యుల్లతికాధికాభినయ ధూర్వహం అన్నాడు. మెరుపు తీగ ఎంతసేపు ఉంటుంది, అలా మెరిసి మాయమైపోతుంది, అలా అయిపోయింది మన సంబంధం అని ఏడ్చాడు. ఒక్కొక్కప్పుడు నేను నీతో ఈ గుడిసెలో తిరుగుతూ ఉంటే కొంతమంది అటు పెడుతూ ఇటు పెడుతూ చి వీడు నీచుడు త్రాష్టుడు, ఇటువంటి వాడి ముఖం చూడకూడదు అని ఉమ్మేశారు మొహం మీద. అయినా నేను పట్టించుకోలే. అంబూకృతం అంటే రెండు అర్థాలు, ఉమ్మెయ్యడం అని ఒక అర్థం. శవం చూడగానే ఏం చేయాలి మనం? శవాన్ని పట్టుకుని వెళ్ళినా, శ్మశానానికి వెళ్ళినా, ఇంటికి రాగానే స్నానం చేయాలి. అది కూడా ఎలా చెయ్యాలి? మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమిము పేత్యచ, కటభూమిం అంటే శ్మశాన భూమిని, ఉపేత్యచ అలా చేరగానే శ్మశానంలోకి అడుగు పెట్టి ఇంటికి రాగానే చైలవాన్ కట్టుకున్న గుడ్డలతో పాటు అన్నమాట. నువ్వు శ్మశానానికి వెళ్ళాక ఇంటికి వచ్చాక ఈ గుడ్డలు తీసి పక్కన పెట్టకూడదు, కట్టుకున్న గుడ్డలతో పాటు పూర్తిగా నీళ్లలో మునిగి స్నానం చేస్తే అప్పుడు శుద్ధి అవుతావు. చాలామంది ఏం చేస్తారు, ఇంటికి రాగానే తువ్వాలి అని ఈ బట్టలు తీసి పక్కన పెడతారు. అలా బట్టలు తీసి స్నానం చేస్తే శుద్ధి అవ్వదట వీడి శరీరం. అందుకని కట్టుగుడ్డలతో జ్ఞాని స్నానము చెయ్యవలసిందే అన్నాడు. ఇంక మళ్ళీ వేరే ప్రశ్న లేకండి, జేబులో డబ్బులుంటే ఏం చేయాలి, గడియారం ఉంటే? ఈ ధర్మ సందేహాలు కూడా కిందకి దిగ్గానే అలా అడిగారు ఒకళ్ళు. చేతి గడియారం ఉంటుందండి, అది కూడా పెట్టుకు స్నానం చేయాలి. గడియారం అని చెప్పానా నేను? బట్టలతో అన్నాను. జేబులో డబ్బుల కట్టలతో అనలా, ఆ బట్టల్లో ఉన్న కట్టలు తీసి పక్కవాడికి, వాడి మీద నమ్మకంతో, లేదా నాకు నేను జాగ్రత్తగా పెడతా, ఆ తర్వాత స్నానం చేసి ఇంటికి పో. అంతేగాని ఎందుకు ఈ పిచ్చి ప్రశ్నలు కాబట్టి, కానీ మొత్తం మీద కట్టుగుడ్డలతో స్నానము చెయ్యవలసిందే. ఇతన్ని చూడగానే చూచిన వాళ్ళంతా ముక్కు మూసుకుని వెంటనే నీళ్లలో మునిగేవారు. అంటే వీడిని ఏమని భావించారన్నమాట, శ్మశానం కింద భావించారు, అంత అవమానం చేశారు. అయినా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నీ ముఖంలో నాకు అమృతం కనిపించింది, అమృతం తాగిన వాడికి భయమే ఉందనుకున్నాను, అలా అమృతాన్ని దూరం చేసి చచ్చిపోయావా అని ఏడ్చాడు. ఆ ఏడుస్తూ ఏడుస్తూ బెంగతో గుండె ఆగిపోయింది, చచ్చిపోయాడు. ఠాక్కన ఆగిపోయింది గుండె, పాపాత్ముడి ప్రాణం అలా పోయింది. పోయే ముందు నేల మీద దొల్లేట గిజగిజ కొట్టుకున్నట్ట, ఆ పడిన బాధ, మందు వేసేవాడు ఉండడు కదా అడవిలో, గిలగిలా కొట్టుకుని కొట్టుకుని చేసిన పాపాలకి మొత్తం మీద చచ్చిపోయాడు. వీడు చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని పట్టించుకునేవాడు ఎవడూ లేక శవం కొద్ది రోజులకి కుళ్ళిపోవడం మొదలెట్టింది, పురుగులు పట్టి వాసన వచ్చింది. ఈ శవమును ఎవడో ఒకడు తగలబెట్టకపోతే లేదా పాతి పెట్టకపోతే ఈ ఆత్మ నరకానికి వెళ్ళదు, స్వర్గానికి వెళ్ళదు, మధ్యలో ప్రేతమై అల్లాడిపోతుంది. అంటే శుభగతులు ఉండవు. అలా వీడు ప్రేతమై అల్లాడిపోయాడు. ప్రేతానికి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, కానీ మనకు వల్లే మంచినీళ్ళు తాగలేరు, అన్నం తినలేరు. మిగతా భూతాలకు మళ్ళీ ఈ ప్రేతాత్మలు శవాలను పీక్కు తినలేవు, మనుషుల్ని తినలేవు. అది దుర్భర స్థితి. అందువల్ల పాపాత్ములకి ఇన్ని శిక్షలు ఉంటాయని తెలుసుకోవాలి. వీడు అలా అల్లాడిపోయాడు. ఒకరోజున తమాషా జరిగింది. ఆ అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి రోజు కొంతమంది దగ్గరలో ఉన్న కుగ్రామాల నుంచి, ఆ బోయపల్లెల నుంచి, ట్రైబల్ ఏరియాస్ నుంచి కొందరు వచ్చేవారు. ఆ గిరిజనులు వచ్చి ఎండు కట్టెలు కొట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళేవారు గొడ్డళ్లతో. వాళ్ళు అలా వస్తూ ఉంటే ఎక్కడో దుర్వాసన అనిపించింది. ఏంట్రా కుళ్ళిపోయింది, ఏదో వాసన వస్తుందని చూస్తే ఈ శవం కనపడింది. పాపం ఎవడోరా, దిక్కుమాలిన చావు చచ్చిపోయాడు, పాపం ఎవరూ లేరు. ఈ శవాన్ని చూస్తే జంతువులు చంపినట్టు లేవు. జంతువులు చంపితే ఎంతో కొంత మాంసం తింటాయి. వాడు ఏదో దుర్మరణం పాలయ్యాడు, దుర్వాసన వస్తుంది. పోన్లే, ఈ మధ్యన అడవిలోకి వెడుతున్న ఒక అయ్యగారు చెప్పేట వాళ్ళకి, ఎక్కడైనా అనాథప్రేతం కనపడితే సంస్కారం చెయ్యండి అని. అంటే దిక్కులేని శవం కనపడితే తగలబెట్టండి లేదా పాతి పెట్టండి అన్నాడు. ఇది వేసవికాలం. ఇక్కడ మనం నిప్పెట్టామనుకో అడవిలో, మొత్తం అడవి అంతా అంటుకుపోయే ప్రమాదం ఉంది. అందులో ఎండుగట్టెలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తగలబెట్టడం వద్దు, వీణ్ణి గొయ్యి తీసి పాతి పెట్టేద్దాం. శవం దగ్గరికి వెడితే వాసన వస్తుంది కనుక గొయ్యి తవ్వి కర్రలతో తోసేద్దాం అందులోకి అనుకున్నారు జాలిపడి. అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభేత్ అని దేవీ భాగవతం. దిక్కులేని ప్రేతాన్ని ఎవ్వరూ శవ సంస్కారం చేయడానికి వాడికి లేరనుకోండి, అటువంటి ప్రేతాన్ని మనం తగలబెట్టినా పాతి పెట్టినా కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది. ఎందుకో తెలియదు, ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయించేస్తారు వెంటనే. లేనిపోంది, ఇవి ఎక్కడ మన శాస్త్రాల్లో చెప్పలా, లేనిపోని మనం చేతులారా చేసుకుంటున్నాం. ఒక కాకి చచ్చిపోతే కొన్ని వందల కాకులు కూడా వచ్చి కావు కావు నరుస్తాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పవిత్ర ఆర్షధర్మంలో ఇంట్లో ఎవడైనా చచ్చిపోతే ఆ ఇల్లు ఖాళీ చేయించడం లేదా శవాన్ని అక్కడ ఉంచడం వారు ఏడిపించేస్తున్నారు. అద్దెళ్లలో వాళ్ళకి చాలా బాధ వస్తుంది. అందుకే నేను కావాలని హైదరాబాద్లో నా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఉన్నారు, ఆ ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో. అందులో ఉన్నటువంటి వాళ్ళ తల్లి చచ్చిపోతే వాకిట్లో అక్కడే పడుకోబెట్టుకోండి అన్నా నేను. తర్వాత శుద్ధి చేయించుకోవాలి. అలాంటి శవాలకు ఆశ్రయం ఇస్తే పుణ్యం అండి, అది ఈశ్వరుడి కరుణ అదే. అందుకే శ్మశానంలో కాపలా అయ్యి ఈ పాపాత్ముల శవాలను ఆయన పడుతున్నాడు. ఆయనని మనం పూజిస్తున్నాం. ఆయన దగ్గర ఉన్న మంచి లక్షణాలు మనం సేకరించాలి. శివ శివ అండం కాదు, ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలైనా సేకరించాలి. శవాన్ దగ్గర ఉండే కంపు వల్ల శరీరం స్నానం చేసి శుద్ధి చేసుకోమన్నారు తప్ప అసలు ఆ మనిషినే పొమ్మంటే రేపు పొద్దున మనకి ఆ దిక్కుమాలిన స్థితి రాదా? కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేతాలను అసహ్యించుకోకండి ఎప్పుడు కూడా. ఆ పుణ్యాత్ములకు ఆ లక్షణం వచ్చింది. అందుకే అనాథప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలితం అనుకుని గొయ్యి తవ్వి కర్రలతో ముక్కు మూసుకుంటూ ఆ శవాన్ని అందులో తోసి మట్టి పోసి పూడ్చిపెట్టారు. అప్పుడు జరిగిందో తమాషా. మీరు అడగచ్చు ఈ కథ ఎక్కడుంది అని. కనీసం కొంతమంది దగ్గరైనా దేవీ భాగవతం ఉంటుంది. వెళ్ళి చూడండి, రుద్రాక్ష మహిమ చివరి ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో వరుసగా ఇవే మహిమలు ఉంటాయి. చాలా అద్భుతమైన కథ అన్నమాట. ఆ శవాన్ని అలా పాతి పెట్టారు. అప్పటిదాకా మంచినీళ్లు లేక అన్నం లేక అల్లాడిపోతున్న ఆ ప్రేతాత్మని నరకలోకానికి తీసుకెళ్లడానికి ముగ్గురు యమకింకరులు వచ్చారు. నల్లగా ఉన్నారు, చింతనిప్పులు లాంటి కళ్ళు వాళ్ళకి, ఎర్రని దంతాలు, పెద్ద పెద్ద దంతాలు, కోరలు, ముద్గరాలు పట్టుకున్నారు వాళ్ళు, ముళ్ళగదలు, చేతుల్లో యమపాశాలు ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన ఆయుధాలతో, పాశాలతో భీకరాకారులైన యమకింకరులు ముగ్గురు అక్కడికి వచ్చి, ఒరే ఇంతవరకు నువ్వు నరకము లేదు స్వర్గము లేదు దిక్కుమాలిన వాడివై అల్లాడిపోయావురా ప్రేతాత్మవై, ఇక నిన్ను నరకానికి తీసుకుపోయి చితక్కొట్టి శిక్షలు వేసి నిన్ను శుద్ధి చేస్తాం, నీ పాపాలకు ఇక ప్రాయశ్చిత్తం లేదు అని వాడి ప్రాణాన్ని యమపాశాలకు కట్టి పైకి పట్టుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళు. ఆ క్షణమే అక్కడికి ఇద్దరు సుందరులు వచ్చారు. వాళ్ళు నాలుగు చేతులు ధరించారు, తెల్లగా ఉన్నారు, వాళ్ళందరి కంఠాలు కూడా నీలంగా ఉన్నాయి, విభూతి పూసుకున్నారు. అటువంటి మహానుభావులు చతుర్బాహువులలో సోలం డమరుకం ఇటువంటివి ధరించిన ఆ పుణ్యాత్ములు, ఏయ్ ఆగండి అన్నారట ఈ యమకింకరుల్ని. యమకింకరుల్ని వాళ్ళు చూశారు. యమకింకరులు వాళ్ళని చూసి చూడడంతో హడిలిపోయి, అమ్మ బాబో ఏమి తేజస్సిది, ఏమి కాంతి ఇది అని టక్కన పక్కకి తప్పుకుని వినయంగా నమస్కరించి, అయ్యా ఎవరండి తమరు, మాతో యుద్ధానికి వస్తున్నారు, మమ్మల్ని హటో హటో అని తొలగిస్తున్నారు అని అడిగితే వెంటనే వాళ్ళు మేమెవరో తర్వాత చెప్తాం, అసలు మీరెవరు, వీళ్ళు ఎందుకు పట్టుకెడుతున్నారని అడిగారు. మేము యమకింకరులమండి, మహాపాపాత్ముడు వీడు, వీడికి ఏకవీరుడని పేరు, భూలోకంలో ఒక వాహనం వెడుతున్నప్పుడు చక్రాల నుంచి వస్తున్న దుమ్ముని కూడా లెక్కెట్టచ్చు. ధూళికణం, ఒక లారీ వెళ్ళింది అనుకుందాం, ఒక కారు వెళ్ళింది అనుకుందాం, అప్పుడు ధూళికణాలు పైకి లేస్తాయిగా నేల మీద నుంచి, ఆ ధూళికణాలైనా లెక్కబెట్టచ్చు. వీడు చేసిన పాపాలు లెక్కబెట్టలేము. ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టవచ్చు, కానీ వీడి పాపాలు లెక్కపెట్టలేము. తెల్లవారుజామున చలికాలంలో నేల మీద పడే మంచు బిందువులు లెక్కపెట్టవచ్చు, కానీ వీడి పాపాలు లెక్కపెట్టలేము. తారల లెక్క కాగా శిఖతావ్రజ లెక్క కాగా, ఇసుక లెక్కెట్టచ్చు, నక్షత్రాలు లెక్కెట్టచ్చు, ఇలా ఎన్నో చెప్పేవాళ్ళు. అవన్నీ అయినా మేము గణించగలం, కానీ వీడి పాపాలు మాత్రం ఇన్ని ఇన్ని అని చెప్పలేం. అసంఖ్యాకమైన అగణితమైన పాపాలు చేశాడు వీడు, గణితానికి దొరకవు. ఈ పాపాత్ముడి పాపాల్లో మచ్చుక్కి గురుపత్ని సంగమం, గురుహత్య, మాతాపితరుల హత్య, ఆపై ఎంతోమంది పండితుల్ని చంపాడు, కళ్ళు తాగాడు. ఇక ఆ ఘోర హత్యలు ఆ పాపాలు మీకు చెబుతున్నాం, మా వల్ల కాదు, లెక్క పెట్టలేం. అన్ని పాపాలు చేసిన ఈ నీచుడు చచ్చిపోయాడు, ప్రేతాత్మ అయ్యాడు. ఇప్పుడు వీడికి ఇక్కడ సంస్కారం అయింది, ఎవరో పాతి పెట్టారు, పాతి పెట్టారు గనక ఇప్పటికి వీడికి ఈ నరకం నుంచి అసలు నరకానికి మార్గం ఏర్పడింది. ఇప్పుడు మేము యమలోకానికి తీసుకువెడతాం, యమధర్మరాజు గారి సన్నిధిలో నిలబెడతాం వీడిని. యముడు వీడు చేసిన పాపాలకి శిక్ష విధిస్తాడు, ఆ శిక్షలు మేము అమలు చేస్తాం. అటువంటి యమకింకరులం మేము. వేదములు పురాణములు శాస్త్రములు చెప్పినట్లుగా నడుచుకున్నవాడే పుణ్యాత్ముడు, వాటికి విరుద్ధంగా వెళ్ళినవాడు పాపాత్ముడు అన్నారు వాళ్ళు. ఓహో, మీరు శమన కింకరులు అన్నమాట, సంతోషం. వేద మార్గం అంతా చదువుకున్నాం, వేద ప్రకారంగానే శిక్షలు వేస్తున్నాం అన్నారు కదా, వేద శాస్త్రములను తెలుసుకున్న మీరు వీణెందుకు తీసుకెడుతున్నారన్నారు మళ్ళీ వాళ్ళు. అయ్యా, ఈ వాదం మేము చేయలేమండి, అసలు మీరు ఎవరో చెప్పండి బాబు, మీరంటే భయంగా ఉంది అన్నారు వీళ్ళు. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మీరెవరనగానే, అప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వి, మేమిద్దరం భృంగి భృంగిరిటి అని పిలువబడే ఈశ్వరుడి యొక్క కింకరులం, శంకర కింకరులం. మీకు రహస్యం చెబుతున్నాం, మీకు పై పై శాస్త్రాలు తెలుసు, శాస్త్ర ప్రకారం కళ్ళు తాగితే పాపం, అలాగే శాస్త్ర ప్రకారం జ్యోతం పాపం, ఇవన్నీ నిజమే, మీరు చెప్పినవన్నీ పాపాలే. కానీ మీకు అందులో ఉన్న ధర్మ సూక్ష్మం తెలియదు. ధర్మం తెలుసు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మానికి ధర్మ సూక్ష్మానికి తేడా తెలియక అల్లాడిపోతున్నారు. అసత్యం ఆడటం పాపం కదా, కానీ కొన్ని సందర్భాల్లో అసత్యం ఆడితే అది చాలా గొప్ప పుణ్యం ఇస్తుంది. ఒక్కొక్కప్పుడు హింస చేస్తే మహాపాపం, అదే ఒక పాము వచ్చి మిమ్మల్ని అందరినీ కాటేసేస్తుంటే పాము చంపితే అది హింస కాదు, అది అహింస అవుతుంది. భూతహితముంబుగా పలుకు బొంకును సత్యఫలంబు నిచ్చు తద్భూత భయానకం బగు ప్రభూతపు సత్యము బొంకునట్లా ప్రాణాతురుడైనచో పరిణయంబునయల్దున పల్కు బొంకు సత్యాతిశయం భయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. 10 మందికి ఉపకారం చేయడానికి అసత్యం ఆడితే అది సత్య ఫలితం ఇస్తుంది. ఎవడో ఒక కిరాతకుడు వచ్చాడు, ఒక టెర్రరిస్ట్ వచ్చాడు, దిల్సుఖ్ నగర్లో బాంబులు పెట్టిన ఒక పాపాత్ముడు వచ్చి మిమ్మల్ని అందరినీ చంపేస్తానని బాంబు పెట్టడానికి మీ దగ్గరకు వచ్చాడు. మీరందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వెనకాతలు ఉన్న గోడ అవతలు దాక్కున్నారు. వాడు నా దగ్గరకు వచ్చాడు, వీళ్ళందరినీ చంపేద్దామని వచ్చాను, వీళ్ళు ఎక్కడున్నారో నిజం చెప్పవయ్యా, పద్మాకర్ నువ్వు అబద్ధం ఆడవట్టు కదా అన్నాడు. అప్పుడు నేనేం చేయాలి, నేను నిజమే చెబుతానండి, వీళ్ళంతా నా వెనకున్నారండి అని చెప్తే వాడు బాంబు పెట్టి మిమ్మల్ని చంపేస్తాడు. అప్పుడు అది సత్యమవుతుందా? అవ్వదు. అందుకని భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు. అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి నేనేం చెప్పాలన్నమాట, అబ్బెబ్బే ఈ మహానుభావులంతా ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరి అదిగో ఆ డోర్నాల పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారని చెప్పాలి. వీడు అక్కడికి వెళ్ళగానే ఆ పోలీసు వాళ్ళు వీడు వేసేస్తారు, గొడవ వదిలిపోతుంది. ఇలా 10 మందిని రక్షించడం కోసం, లోకశ్రేయస్సు కోసం అసత్యం ఆడితే అది సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇంతమందిని చంపడానికి నేను నిజం చెప్పాననుకోండి, ఆ నిజం చెప్పడం వల్ల నాకు సత్య ఫలితం రాదు, అది మహాపాపం అవుతుంది. ప్రాణం పోతున్నప్పుడు, ప్రాణాతురుడైనతో ప్రాణం పోతున్నప్పుడు అసత్యం ఆడమన్నారు. మీ ప్రాణాపాయ స్థితిలో మీరు ఏ అబద్ధం ఆడినా పర్వాలా. పరిణయంబున యందున పెళ్ళిళ్ళల్లో కూడా అప్పుడప్పుడు అసత్యం ఆడచ్చు. అమ్మాయికి పెళ్ళి అవ్వడంలా, ఎందుకంటే 10th ఫెయిల్ అయ్యింది కనుక. అందుకని ఏం చేయాలన్నమాట, పెళ్ళి అవ్వడానికి మా అమ్మాయి 10th క్లాస్ పాస్ అయిందండి అంటే అవతలవాడు ఏదో పెళ్లి చేసుకుంటాడు, ఆ తర్వాత వాడికి అర్మవాడు అనిపిస్తాడు, అది వేరే విషయం. పెళ్ళిళ్ళల్లో చిన్న చిన్న, ఎక్కువ వద్దు కానీ చిన్ని చిన్నవి అబద్ధమాడండి. మరీ బొత్తిగా 10th క్లాస్ ఫెయిల్ అయిందని గోల్డ్ మెడలిస్ట్ అని అబద్ధం ఆడకండి, ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయిందనండి. అంటే ఈ ప్రాణాతురుడైనప్పుడు పరిణయాల్లోనూ పలుకు బొంకు సత్య అతిశయంబ అన్నాడు, అంటే సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. ఈ వేద ధర్మాలు మహాభారతం అరణ్యపర్వంలో చెప్పారు, ధర్మవ్యాధ చరిత్రలో చాలా అద్భుతమైనవి తెలుసుకోవాలి. ధర్మం, ధర్మ సూక్ష్మం ఇవి వేరు. మీకు ధర్మ సూక్ష్మం తెలియదు, ఓ కింకరులారా, యమకింకరులారా, అసలు రహస్యం చెబుతున్నాం వినండి. వీడు చేసిన పాపములకు ఎన్ని యుగాలైనా ఎన్ని శిక్షలు వేసినా అది తక్కువే, ఆ పాపం పోదు. కానీ వీడిప్పుడు పరమ పుణ్యాత్ముడు, మా లోకానికి రావలసిన వాడు, వీడు శంకర కింకరుడు అవ్వవలసిన వాడు. ఎందుకంటే వీణ్ణి పాతి పెట్టిన చోట చూడండి అన్నారు. ఆ కట్టెలు కొట్టుకునేవాడిని వీడిని పాతి పెట్టారు గొయ్యి తవ్వి. ఆ గొయ్యిలో వాడి శవం కింద 5 అడుగుల లోతులో ఒక్క రుద్రాక్ష ఉందిట. అక్కడికి ఆ రుద్రాక్ష ఎలా వచ్చిందని మళ్ళీ మనకు అనుమానం కదా. ఒక సిద్ధుడు తపస్సు చేస్తూ చేస్తూ అక్కడ సమాధి అయిపోయాడు. ఆ సిద్ధుడు మెడ నిండా రుద్రాక్షలు ఉన్నాయి, అందులో అదృష్టవశాత్తు ఒక పూస అక్కడ ఉండిపోయింది. ఒక్క పూస అడుగునుంది, వీడు అదృష్టవశాత్తు శవాన్ని అక్కడ పాతి పెట్టడంతో ఈ పూస, అది కూడా శవం కింద ఎక్కడో 5 అడుగుల లోతులో ఉంది, పోని తగలలేదు. 5 అడుగుల లోతులో శవం కింద ఒక్క రుద్రాక్ష ఉంటేనే ఇంతటి పాపాత్ముడి పాపం పోయి శంకర కింకరులు వచ్చి వీడిని తీసుకుపోయారంటే శమన కింకరుల్ని తోసిరాజని వాడికి ఎంత యోగం పట్టిందో ఆలోచించండి. అది రుద్రాక్ష మహిమ అంటే. అప్పుడు ఆశ్చర్యపోయి యమకింకరులు, ఈ ధర్మ సూక్ష్మాలు మేము తెలుసుకుంటామండి మా గురువుగారి దగ్గరికి వెళ్ళని, వెంటనే యముడి దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, మాకు సరిగ్గా చెప్పలేదు, ఒక పాపాత్ముడిని తీసుకొద్దామంటే శివకింకరులు చెప్పారు, ఇక మీదట నుంచి మా కర్తవ్యం ఏమిటని అడిగితే అప్పుడు చెప్పాడు స్వయంగా యముడు, విభూతి శరీరం మీద ఉండగా మరణించినవాడు, రుద్రాక్ష శరీరం మీద ఉండగా మరణించినవాడు, బిల్వపత్రం తాకి శరీరం విడిచిపెట్టినవాడు, అంటే చచ్చిపోయేటప్పుడు చేతికో కాలి దగ్గర ఎక్కడో చోట ఒక బిల్వపత్రం ఉందనుకోండి మారేడాకు, అలా ఉన్నవాడు, ఇటువంటి వాళ్ళు ఎవరని పొరపాటున కూడా తాకకండి. మరణం పొందే ముందు శివశివ శివశివ అన్నాడంటే వాడు జోలికి వెళ్ళకండి. మరణానికి ముందు పురాణం విన్నాడంటే శివశివ చరిత్ర అక్కడికి వెళ్ళకండి. శ్రీశైల జ్యోతిర్లింగ ప్రాంతంలో 9 రోజులు మకాం ఉండి రాత్రిపూట నిద్రపోయి శివుడి చరిత్ర వింటే అటువంటి వాడిని పొరపాటును కూడా నా లోకానికి తీసుకురావద్దన్నాడు. నవరాత్ర దీక్షతో ఈ క్షేత్రంలో శివపురాణాన్ని పారాయణ చేసి కథ విన్నటువంటి వాడికి ఇక జీవితంలో ఏ దోషము ఉండదు, వాడు మాత్రం ఖచ్చితంగా కైలాసం పొంది తీరుతాడు అని నేను ఢంకా మీద దెబ్బగొట్టి చెబుతున్నాను. శాస్త్ర ఆధారంగా కొన్ని క్షేత్రాలకు అంత మహామహిమని చెప్పారు. ఇవన్నీ విన్నారు వాళ్ళు, ఇవన్నీ అనేక పురాణాలలో మనకి చెప్పాయి. కాబట్టి పరమేశ్వరుడి చిహ్నాలు మనం ధరించాలి, ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. ఒక వ్యక్తిని ఆనంద పెట్టాలంటే ఆయన ఏ రూపంలో ఉంటాడో, ఆయన దేనిని ఇష్టపడతాడో అది చెయ్యాలి మనం. ఆయనకి విభూతి ఇష్టం, మనం పూసుకుందాం. ఆయనకు శూల చిహ్నం ఇష్టం, మనం ధరిద్దాం. ఆయనకు రుద్రాక్షలు ఇష్టం, మనం ధరిద్దాం. ఆయనకి చాలా ఇష్టమైనది జలధార, జలధార పొయ్యాలి. ఆయనకి బిల్వపత్రాలు ఇష్టం, ఆ బిల్వపత్రాలు మనం వెయ్యాలి. కేవలం నలుడు ఎలాంటి వాడో తెలుసా మీకు, ఒక్క ముక్కలో చెబుతాను మీకు. నలుడు పూర్వజన్మలో పెద్ద బోయేవాడు వాడు. అలాంటి పాపాత్ముడు నిషద దేశానికి అధిపతి అయ్యాడు. శివపురాణంలో నలచరిత్ర పూర్వజన చరిత్ర ఉన్నది. ఒకప్పుడు ఓ బోయేవాడు ఉండేవాడు, వాడ భార్య పేరు కూడా ఉగ్ర సేని, పరమ భయంకరురాలు, ఇద్దరు క్రూరులు, నిత్యం అడవిలో వేటాడి పంది మాంసం లేడి మాంసం వీటితోటే బతికేవారు. అసలు మాంసం తప్ప శాకాహారం ఎరగని వాళ్ళు. వీడి పేరు చండు, ఈ బోయేవాడి పేరు. చెండోపాఖ్యానం అని పేరున్నమాట శివపురాణంలో. ఓ రోజున వీళ్ళ పెళ్లి రోజు వచ్చిందిట, మనకి పెళ్ళై 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్ళుగా వివాహ దినోత్సవం అడవి పంది మాంసం లేక లేడి మాంసంతో జరుపుకుంటున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతి సంవత్సరం పెళ్లి రోజు వచ్చేసరికల్లా ముందు రోజు అడవికి వెళ్ళి ఒక అడవి పందో ఒక జింకో వేటాడి ఆ మాంసం తెచ్చుకునేవారట. ఆ పెళ్లి రోజు శుభ్రంగా కాల్చి, మరి వాళ్ళు తేగలు కాల్చుకున్నట్టుగా అలా కాల్చి శుభ్రంగా ఉప్పు కారం చల్లుకొని కళ్ళు కొండోటి పెట్టుకుని ఈ కళ్ళు తాగుతూ ఈ మాంసం నంచుకుంటూ వివాహ దినోత్సవం అలా జరుపుకుంటారట వీళ్ళు. అంచేత మన పెళ్లి గడిచి ఒక 25 ఏళ్ళు గడిచింది, రజతోత్సవం జరుపుకుందాం. రజతోత్సవానికి ఓ మంచి పందో లేడో అడవికి వెళ్ళి వేటాడి తీసుకురా అంది ఈ చండుడి భార్య. అలాగే అన్నాడు వీడు. మర్నాడు పెళ్లి రోజు అంటే ముందే వెళ్ళాలిగా వేటకి మరి. అలాగే వేటకి బయలుదేరాడు. వేటకు వెళ్ళేవాడు ఒక ధనుస్సు, విల్లుతో పాటుగా అమ్ములు ఇవన్నీ పుచ్చుకున్నాడు. వాళ్ళ ఆవిడకి వీడంటే ఇష్టం. అందుకని, ఏమయ్యో అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కప్పుడు నీళ్లు దొరకకపోవచ్చు, ఎక్కడో లోతుకు వెళ్ళిపోతావేమో కేకారణ్యంలోకి, లేదా ఒక్కొక్కప్పుడు తిండి దొరకకపోవచ్చు, ఎందుకైనా మంచిది, ఇదిగో చద్దన్నం మూట కట్టి ఈ నీళ్లు నీకు ఇస్తున్నాను, ఇవి పుచ్చుకుని అడవిలో వెళ్ళు, వేటాడి తొందరగా వచ్చేయి, చీకటి పడకుండా వచ్చేయి అంది. ఈ లోపు నేను కళ్ళు సిద్ధం చేస్తానంది. వీడు బయలుదేరాడు. ఓ భయంకరమైన అరణ్యం అది. ఆ శివపురాణంలో 8 శ్లోకాలలో సరళాన్ కర్ణికారాంశ ఖర్జోరాంశ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముతుళిందాంశ కుటజాన్ కేతకాన్ అని తెగరాసి పారేశారు. ఎన్ని చెట్లు ఎన్ని వర్ణన చేశారో, అటువంటి వాటి వర్ణన తెలుగులో చెయ్యాలంటే ఒక్కే ఒక్క గొప్ప కవి ఉన్నాడు, ఆయన పోతన గారే. ఈ అరణ్య వర్ణన శ్లోకాల్లో ఉన్న వాటిని మంచి వచనంలో రాసి పారేశాడు ఆయన. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ ఒకుళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధు కథాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బెల్వామలక క్రముఖ కదంబ కరవీర కదలీక పిత్థ కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్ నివహాలంకృతంబును మణివాలుకానేక విద్రుమలతా మహోద్యాన సుఖ పిక నికర చంచూపుట సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బదిరీభూత భూన భోంతరాళంబును నర శార్దూల శరభ కిన్నర యమ శకిత శరణాగత శమన కింకరంబున యొప్పు ఆ పర్వత ప్రాంతంబునందు అన్న. ఓ ఆ భయంకరమైన కేకారణ్యంలో మద్ది చెట్లు ఉన్నాయట, మామిడి చెట్లు ఉన్నాయట, ఇలాంటి చెట్లు పులులు సింహాలు వీటన్నిటి గురించి అద్భుతమైన వర్ణన చేశారు. ఆ అడవిలోకి వెళ్ళాడు. వీడు దురదృష్టవశాత్తు కేకారణ్యంలో వీడికి ఏ జంతువు కనపడలా, ఒక్క లేడి కనపడింది. దాన్ని తరువుకుంటూ వెడుతూ దారి తప్పాడు. లేడి దొరకలేదు, వీడు చీకటి పడిపోయింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు అడవిలో. అనవసరంగా పెళ్లి రోజు అడవిలో ఇరుక్కుపోయానరా, ఇక ఇంటికి వెళ్ళలేను, చీకట్లో అడవిలో తిరిగితే ఏ క్రూర మృగమైనా వాటికి కూడా పెళ్లి రోజు ఉండొచ్చు, నన్ను తిని పెళ్లి రోజు జరుపుకుంటాయి, మళ్ళీ పెళ్లి రోజు నాకు రాదు, ఎందుకైనా మంచిదని భయపడి అక్కడ ఒక చెట్టు ఉంటే ఎక్కేశాడు. ఆ చెట్టు ఎక్కడానికి చెట్టు కింద ఒక రాయి ఉంది, అది రాయి అనుకుని దాని మీద కాలెట్టి వరి చెట్టు ఎక్కాడు. వాడికి తెలియదు వీడి కర్మగాలి ఈ అన్నం మూట ఏమైపోయిందో, ఈ కంగారులో ఈ పరిగెత్తడంలో అది నేలపాలయ్యింది. ఇప్పుడు వీడి బతుకు ఏమైంది, అన్నం లేదు, చలికి కప్పుకోవడానికి వస్త్రం లేదు, మహాభయంకర వాతావరణం. సరిగ్గా ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం, అంటే చలి ఎలా ఉంటుందో ఆలోచించండి అడవి పైగా. ఆ స్థితిలో అయ్యో పెళ్లి రోజు అనుకున్నాను రా, నా బతికిలా అయిపోయిందని గజగజ వణికిపోతూ కప్పుకునేందుకేం లేక ఆ చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ చలికి అప్పుడప్పుడు శరీరం అనేవాడు. అన్నప్పుడల్లా వాళ్ళ ఆవిడ కాసిన మంచినీళ్ళు కట్టించిందిగా తోలు తిత్తిలో ఈ నీళ్లు కింద పడేవి. వాడి అదృష్టం ఏమిటో తెలుసా, వాడు ఎక్కినది మారేడు చెట్టు. అది వాడికి తెలుసు, కానీ ఏదో ఎక్కేశాడు. మారేడు చెట్టు గొప్పతనం తెలియదు, కానీ ఆ మారేడు చెట్టు ఎక్కేటప్పుడు కింద రాయి అనుకుని వాడు పెట్టింది కాలు, అది ఒక శివలింగం. వీడి మారేడు చెట్టు మీద ఎక్కి చలికి వణికినప్పుడు ఈ తోలి తిత్తిలో ఉన్న నీళ్లు ఒక్కొక్క చుక్క టప్ తప్పని అర్ధరాత్రి వేళ శివలింగం మీద పడింది. మహాశివరాత్రి పర్వదినం నాడు వీడికి తెలియకుండానే వీడు తాగడానికి తెచ్చుకున్న ఎంగిలి నీళ్ళు అవి కూడా ఏవో కాసిన తాగాడు కదా, ఆ ఎంగిలి నీళ్లు శివుడికి అభిషేకంగా పోశాడు. ఈ చలికి అటు ఇటు కదులుతున్నప్పుడు కొమ్మలు కదిలేవి, ఈ కొమ్మల మీద నుంచి ఒక మారేడాకు దాని మీద పడేది. ఏకబిల్వం శివార్పణం అయ్యింది వాడికి తెలియకుండా. ఒక పక్కన జలధార, మరో పక్కన బిల్వార్పణ, ఇలా మొత్తం మీద వాడి బతుకంతా జాగరణతో గడిచింది. నిద్ర ఎక్కడుంటుంది చలికి, అందుకని నిద్ర లేదు. జాగరణ చేశాడు బలాత్కారంగా, తెలియక అభిషేకం చేశాడు, తెలియక బిల్వపత్రం వేశాడు. ఈలోపు తెల్లారేలోపు వాళ్ళ ఆవిడ మా ఆయన ఏమైపోయాడోనని ఇంత అన్నం మూట కట్టుకుని నీళ్లు బుచ్చుకొచ్చింది. అప్పటికి వీడు దూరం నుంచి భార్యను చూసి ఏమే ఇక్కడున్నానన్నాడు, దిగాడు. ఇద్దరూ కలిసి ఎన్ని కష్టాలు పడ్డామని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుని, సరే అన్నం తెచ్చావు కదా అన్నం తిందాం, ఈ పక్కనే ఉన్న చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొచ్చి అన్నం తిందామని ఆ మూట అక్కడ పెట్టి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు కుక్కొచ్చి అన్నం తినేసింది. శివరాత్రి మర్నాడు కూడా వాడికి ఆహార యోగం లేదు. అప్పుడు కొంచెం కోపం వచ్చి వాళ్ళ ఆవిడ, ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది కదయ్యా దుర్మార్గుడా అంది. వీడు ఏమన్నాడో తెలుసా, ఏమిటో తెలియదే హఠాత్తుగా నాకు ఈ అర్ధరాత్రి నుంచి ఏ ప్రాణిని చూచినా చంపబుద్ధి ఇయ్యటం లేదు, ప్రేమ కలుగుతోంది. ఆ కుక్క కూడా మనలాంటి ఆకలి కొన్న జీవే కదా, మనం తిందామనుకున్న అన్నం అత్తింది దానికెంత ఆకలేసిందో పోన్లేవే, మన పెళ్లి రోజు పూట ఒక కుక్క మన అన్నం తింది అనుకుందాంలే అన్నట్ట. ఏమోనయ్యో నువ్వు అన్నట్టుగా నాకు అలాగే అనిపిస్తోంది అంది ఈవిడ. మీకు అర్థమైందా, శివరాత్రి నాడు తెలుసో తెలియకో శివలింగం మీద ఒక మారేడాకు వేస్తే కటికవాడి హృదయం కూడా కరిగిపోతుంది. పరమ పాపాత్ముడికి ఇంత జలధార వల్ల పుణ్యం వస్తుంది. భగవంతుడు పొరపాటులు చేస్తే కూడా అది అభిషేకం అనుకున్నాడు, అదే బిల్వార్చన అనుకున్నాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళకి పూర్తిగా మనస్సు మారిపోయింది. పెద్ద కథ రెండు ముక్కల్లో చెప్పాను మీకు. వాళ్ళ మనస్సు మారిపోయి ఇంకా మనం ఎవరిని చంపద్దు, ఆకులతో పళ్ళతో బ్రతుకుదాం, ఈ రోజు నుంచి మనం ప్రశాంతంగా ఉందాం అనుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు శరీరం విడిచిపెట్టేశారు. శరీరం విడిచిపెట్టగానే ఆ చచ్చిపోయిన చండుడు నిషద దేశాధిపతి వీరసేనుడనేవాడికి నలుడనే పేరుతో కొడుగ్గా పుట్టాడు. ఈ వీడి భార్య పరమ పాపాత్మురాలు భీముడనేవాడికి విదర్భ దేశపు రాజుగారికి కూతురై దమయంతి అనే పేరుతో పుట్టి ఈయనకి భార్య అయింది. ఆ విధంగా వాళ్ళు మళ్ళీ దంపతులయ్యారు. అక్కడ శివపురాణంలో చెప్పాడు, ఎక్కడో అడవిలో బోయేవాళ్ళు క్రూరులు కూడా బిల్వపత్రాన్ని ఒక్క పత్రాన్ని తెలుసో తెలియకో శివలింగం మీద వేస్తే ఇన్ని నీళ్లు చల్లితే ఆ దంపతులు తరువాత జన్మల్లో ఆదర్శ దంపతులై మహానుభావులై పుట్టారు. సీతాదేవి కూడా రావణాసురుడితో నేను దమయంతిలా పతివ్రతనంది, భయమీ పతి మనోవ్రత అన్నది. అలా సీత కూడా దమయంతిని తలుచుకుందంటే ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. అంత జన్మ దీనివల్ల వచ్చింది. మనం తెలిసి భక్తితో నీళ్లు చల్లి రోజు ఒక బిల్వపత్రం నా చేతికి చర్చకులు వేయిస్తున్నారు అక్కడ జంగమదేవులు మహానుభావుల పుణ్యాత్ముల పుణ్యం నా పుణ్యం. యోగం అది. పరమేశ్వరుడి దగ్గర భక్తితో మనం వేస్తే, పొరపాటును వేస్తే ఆ స్థాయి వస్తే, నిజంగా చిత్తశుద్ధితో వేస్తే మనం ఇంకెంత స్థాయికి వెడతాం ఆలోచించండి. ఇలాంటి ఎన్నో సూక్ష్మ ధర్మములు శివకథల్లో ఉన్నాయి. వాటిని మనం 3 రోజుల పాటు కొద్ది కొద్దిగా క్వాచిత్కంగా చెప్పుకున్నాం. ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు ఓ సప్తాహమో నవాహమో ఈసారి తపస్సు కింద భావించి పరమేశ్వరుడు అనుగ్రహంతో ఇక్కడ చేసుకుందాం. అలాంటప్పుడు ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలు ధర్మ సూక్ష్మాలు మనం తెలుసుకుందాం. ఈ 3 రోజుల పాటు ఈ మొత్తం కథని ఆ పరమేశ్వరుడి పాదపద్మాలకి, మల్లికార్జునుడి యొక్క దివ్య పాదపద్మాలకి సమర్పించుకుందాం. మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాహ, అనేక మంగళాశాసనాలు.